పన్నెండెక్కి లేవడం కాదు, సూర్యనారాయణమూర్తి ఇంత తొందరగా ఎందుకు రావాలి ఇవాళ? రోజు వచ్చే సూర్య భగవానుడు ఆ రోజు కూడా వస్తాడు పైకి. కానీ మట్టి అలవాటు పడిన మనం ఆ సూర్యనారాయణమూర్తిని ఆ రోజు కలుద్దాం, బాబ్బా అప్పుడే రావాలి, కాసేపు ఆగి రావచ్చు కదా అనుకుంటాం. కానీ అసలైనటువంటి సూర్యప్రకాశానికి అసలు అడ్డొచ్చేదేది? సూర్యప్రకాశానికి అడ్డు ఏది వస్తోంది? మనమే సూర్యుని వైపు నుంచి వెనక్కి తిరుగుతున్నామేమో, దాన్ని రాత్రి అంటున్నాం. సూర్యుని వైపు నుంచి మనము ఏం చేస్తున్నాము? వెనుకకి తిరుగుతున్నాం. ఎదురుగుండా ఉన్నాం, లైట్ వెనక లైట్ పడుతోంది, ఇలా చూశాను కంటిలోకి లైట్ పడింది, చాలా దించాను కంటిలో లైట్ లేదే, ఎందుకని? ఇక్కడుంది ఇప్పుడు లైట్ వెలుగు, ఎక్కడుంది? వెనక ఉంటే బాధ లేదు, ముందు ఉంటే బాధ ఉంది. కానీ అవసరానికి ముందు ఉంటే ఉపయోగం ఉంది, వెనక ఉంటే అవసరానికి ఉపయోగం లేదు. అందుకని ఎప్పుడు మనం సద్గురుదేవులకి, మనం ఆశ్రయించిన భగవంతుడికి అభిముఖమై ఉండాలి, ఎదుటబడి ఉండాలి. అది తనదే అయి ఉండాలి. ఇంకా ఎవరినన్నా అయితే మనం సహిస్తామండి? ఎవరైనా మన ఏదైనా ఒక మంచి వస్తువు ఎవరైనా ఉంటే సహిస్తామా? అమ్మాయి చెప్పడంలో కొంచెం తడబడింది, అక్కడ షాపులో లేకపోతే అంత మాత్రం చేత కోపం వచ్చేది. తనకి రావాల్సింది, తనకి రావాల్సిన వస్తువు ఇంకొకళ్ళు తీసుకుంటే అప్పుడు వస్తుంది కోపం. బాబుజీ ప్రసాదం సొన్నగా నట్టే పెట్టి సొన్నుందా రాలేదా? అయితే కృష్ణార్జున నీకు రా ఇస్తా అన్నారు అనుకోండి, బాబుజీ ఇచ్చింది, కానీ అప్పుడు ఉపాధి స్వభావం ఏం చేస్తుంది? అదే నేను అనుకోదు, వెంటనే ఆయన వచ్చాడు, ఆయన కొట్టేశాడు ప్రసాదం, ఆయన కొట్టేశాడు ప్రసాదం, నాకు లేకపోయింది అక్కడ. ఇవన్నీ వచ్చి మనకేం చేస్తాయంటే, ఇంతకీ ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు అట్టే పెట్టుకునేవాడు ఒకటే, ఇచ్చినా కాచినా నాలుగు తన్నులు తన్నినా లేకపోతే తన్నినా ఊర్లో గుంపులో పడేసినా తన్నేవాడు ఒకటే గురుదేవుడు. కానీ మనకేమొచ్చేస్తుంది అక్కడ? తనదైన వస్తువు ఇంకొకరిదైతే అది ఓర్వలే మనం, అప్పుడు దాని మీద అప్పుడు వస్తుంది కోపం వస్తుంది. మరి చిన్నగా చిన్నగా దానికి నవ్వుగా కోపం తెప్పించినా ఇప్పుడు రాదులేండి. పాపం ఈ గురువు ఎంత మంచివారు, ఈ పాటలన్నీ తను ఎక్కడెక్కడో సేకరించి తెచ్చిందండి, ఇది మా గురు సోదరి. కానీ పాపం అది భీమవరం వెళ్తుండే స్వర్ణము, రోజు భీమవరం అప్పండం తిరుగుతుండేది. అది రోజు కాకపోయినా వారానికి 7 రోజులు అయితే 4-5 రోజులు అప్పండం తిరిగేది అన్నమాట, అట్లా ఉండేది. పాపం ఎక్కడెక్కడో సేకరించి గురువు ఎంతో మంచివారు ఒకటి, జయతి హే జయ అది అదే పాట, అదొకటి. అలాగే గురుదేవా జయ దేవా కృష్ణ, గురుదేవునికి ఇష్టం ఆ పాటలు, తను పాడింది. పాడిన తర్వాత ఏం చేసేసాము? కాపీ కొట్టేశాము అందరం. కాపీ కొట్టడంలో కూడా ఎట్లా ఉంటుందంటే, పరమాత్మకి ఇష్టం అనుకోండి ఏం చేస్తాం, అది కొడుతుంది ఇంకొకళ్ళ కాపీలు, ఎన్ని కొట్లే మళ్ళీ ఇంకో మాట నవ్వించినా వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు కలిసి బాబుజీ దగ్గరికి వచ్చి మరీ సీరియస్గా వద్దులేండి, ఎందుకు వచ్చి నవ్విస్తా. వాళ్ళిద్దరూ ఒక పాట పాడేవాళ్ళండి, ఏంటిది? సుందరా పురందరా రస మందిరా సచీ మానస మందిరా సుందరా పురందరా. ఏంటండి పేద లోపల పెట్టుకుంటారండి మీరు అలాగా, ఎంత ఆరిపోయిందా? ఆనందం అదే కదండి, పెద్ద లోపల పెట్టుకుంటే ఆనందం వస్తుంది. మరి అది వాళ్ళిద్దరు పాడితే ఆ రోజు గురుదేవులు ఎవరిని కూడా డిస్కరేజ్ చేసేవారు కదండి గురుదేవులు. వారి దగ్గర పెద్ద నిజంగా తెలుసుకోవాల్సింది, మనం అసలు గుర్తించాల్సింది ఏంటంటే, ఎటువంటి వారు రానివ్వనివ్వండి, ఎటువంటి స్వభావంతో ఉండనివ్వండి, వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత ఏమో ఇది స్వర్ణ చెల్లెలు అని అంటే నా సిస్టర్స్ అంటే బాగుంటుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మాతాజీకి వాళ్ళు ఏమవుతారండి అని అడుగుతున్నారు. మన కేశవరంలో కూడా వాళ్ళ చేత యాగం చేసిన తీసుకువెళ్ళి ఒక రోజు యాగాన్ని కూర్చోబెడితే అక్కడ ప్రతి వాళ్ళు అడుగుతున్నారు, చుట్టూ వాళ్ళని అడుగుతున్నారట, మాతాజీ గారికి ఏమవుతారండి ఆవిడ చక్కగా అలాగే ఉన్నారు. పోలిక చూసుకోవాలి, ఇప్పుడు ఉబ్బిపోతాను చూసుకోవాలి, ఆ కుర్చీ పట్టట్లేదు. ఇప్పుడు అండి ఇప్పుడు ఎందుకు వస్తుందండి ఆనందం? భగవంతుడు నాది, భగవంతుడు నావాడు అనుకుంటేనే ఆనందం వస్తుంది. ఆలోచించండి అందరు కదా, భగవంతుడు నాది, భగవంతుడు నాకే సొంతం, భగవంతుడే అని ఆనందంగా ఉందా లేదా? ఇంతే ఆనందం అంటే, ఇంతే ఆనందం అంటే. కానీ అడ్డుగా నువ్వేం పెట్టుకుంటున్నావు అక్కడ, నేను కొంతే, నేను దీనికి అయిన దాన్ని కాదు, కాని దాన్ని కాదు అని ఇటువంటి అడ్డుగోడలన్నీ తెచ్చుకుని ఏం చేస్తున్నావు? ఆ నిద్రలో పోయేది జాగ్రత్తలో నువ్వు పొందలేకపోతున్నావు. నిద్రలో పొందేటువంటి తృప్తి, నిద్రలో తెలియకపోవడం అనేటువంటిది నీకు జాగ్రత్త అవస్థలో ఇంత ప్రపంచము ఆకర్షణలు విషయాదులు పెట్టుకుని ఆ ప్రశాంతతని ఇక్కడ నువ్వు అనుభవించలేకపోతున్నావు. కాబట్టి ఏమవుతోంది, జాగ్రత్త నీకు ఈ మెలకువ అని అనుకునే అబద్ధమైన మెలకువ నీకు బంధన కలిగిస్తోంది. కానీ ఈ మెలకువలోనే, ఈ జాగ్రత్త అనే దాంట్లోనే మహాజాగ్రత్త అనేటువంటిది ఏది ఇప్పుడు జరుగుతోంది. సత్సంగంలో ఉన్నాం, ఒక పూజ జరుగుతోంది, అక్కడ పూజ జరుగుతుంటే కొన్ని ఆలోచనలు వస్తాయి. అది కూడా రిలైజేషన్ మనంతా మనకే రావాలి. రిలైజ్ అవడం అనేది మనంతా మనకే రావాలి. ఎవరో చెప్తే వచ్చేది కూడా కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అంత పూజ జరుగుతున్నా కూడా ఎక్కడికి వెళ్ళాడు మీ అబ్బాయి, వాళ్ళు ఎత్తుకోలేదేంటి అంటుంది పక్కన కూర్చున్నావిడ. వాస్తవానికి అసలు తన కొడుకేమయ్యాడో ఆ తల్లికి ఉండాలి. అంతేగాని పక్కన ఆవిడికి ఏం దొరదండి. బృందావనం దగ్గరికి వచ్చి అక్కడ పూజ అవుతుంటే ఇలాంటివి కూడా రేపి అంటే ఇలాంటి ఉదాహరణలు చాలా చాలా రకరకాలుగా. ఏ ఇంటి తాళమేసి వచ్చావా అంటుంది. ఏమండి ఇప్పుడు ఇంటికి తాళమేసి వచ్చావా అనేది ఇక్కడ గుర్తు రావాలా? ఆ వేసావా అని అడిగావు కదా, వాళ్ళకి లేదా జాగ్రత్త నీకేనా? ఇప్పుడు అది అయ్యే లోపల ఇప్పుడు ఈ జీవితం అనేటువంటి తాళం తెరిచి ఉన్నది. ఈ జీవితం అనేటువంటి తాళం తెరిచి ఇందులో దొంగతనాలు ఎక్కువైపోయి జ్ఞానాన్ని అపహరించేస్తున్నారు. ఇది ఎప్పుడు కూడా ఓపెన్ గా ఉన్నది ఈ జీవితం అనేది. ముందు దీన్ని జాగ్రత్త చేసుకోవడానికి మనం ఎక్కడుండాలి? అసలైన కాంతి తేజస్సుని ప్రసాదించేటువంటి భగవంతుడి యొక్క సన్ముఖంలో ఉన్నటువంటి సుముఖంలో సన్నిధిలో మనం ఉన్నాం అన్నటువంటి నిజమైనటువంటి గుర్తింపు ఉన్నదనుకోండి, గుణాలకి తావిక్కడ ఉంటుంది. అక్కడ ఉండదు కదా, గుణాలకి తావు ఉండదు. అసలు తనకి కావలసింది ఏంటో, ఆ కావలసినటువంటి నాకు ఇది ఫలానా అనేటువంటిది అసలు గుర్తించడం లేదు. దాని వలన మానవుడు ఏం చేస్తున్నాడు, పొరపాటు పడుతున్నాడు, తొత్తరపాటు పడుతున్నాడు, తొత్తరపాటు పొరపాటు పడుతున్నాడు. అది గుర్తించలేక నిజమైంది నాకు కావలసింది ఇదే అనుకున్నప్పుడు ఇంకా భయం ఎక్కడ ఉంటుందండి? దానికోసం బాధ ఆవేదన ఎక్కడి నుంచి వస్తుంది? అది తనలోనే ఉన్నది అని గుర్తించినప్పుడు బాధ భయం ఎక్కడి నుంచి వస్తుంది? అలాగే ఉండండి, సచీపురంలో చెప్పకపోతే ఎట్లా మీకు చెప్పాలి కదా, నవ్వించాలి కదా. వాళ్ళిద్దరు పాడుతుంటే గురుదేవులు ఎందుకను ఆ పాట ఆ రోజు పాడండి అనగానే ఆ పాట పాడేవాళ్ళండి. ఏ పాట అన్నట్టు అదేంటో వాళ్ళు, నాకు అప్పుడు తెలియదు దాని అర్థం, వాళ్ళకి తెలియదు నాకు తెలియదు. సరే పాడమనగానే ఆ పాట ఒకటికి మూడు నాలుగు సార్లు పాడారు. వచ్చినప్పుడల్లా ఏమంటారు ఆ పాట పాడే, మీకే పాట ఎత్తుకోండి సుందర సుందర అంటుండేవాళ్ళు. అంటే ఓహో ఇదేదో గురుదేవులకి ఇష్టం అనమాట అని పెన్ను పుస్తకం పట్టుకు తయారయ్యా వెళ్ళి రాసుకోవడానికి. పాపం వాళ్ళు కూడా చెప్పబోయారు. చెప్పబోయేసరికి అక్కడ ఏమొచ్చింది, సఖీమాన సమందిరా. కొంచెం అప్పుడే సంస్కృతం నేర్చుకుంటున్నాను, కొంచెం అప్పుడే సంస్కృతం కొంచెం నేర్చుకుంటున్నాను. అది కూడా హైదరాబాద్ లో మూర్తిజీ ఇంటి దగ్గర. మన రామాలయ మూర్తి గారు లేరు, మన మూర్తి గారు అంటే ఈ మూర్తి గారు అనుకుంటారు. రామాలయ మూర్తి గారు లేరు, ఆ మూర్తి గారు ఇంట్లో ఉన్నారు బాబాజీ మహారాజ్. అప్పుడు మన వెంకట్రావు గారు, మన చరణదాస్ గారు వీళ్ళంతా కలిపి వెళ్ళి అక్కడ, మరి మా కమలం ఎందుకో లేదు, వంటంతా ఆ సేవనిచ్చారు గురుదేవులు అక్కడ. అప్పుడు వచ్చారు వీళ్ళిద్దరు అనుకునేదాన్ని వాళ్ళు వేసుకొచ్చింది. ఏమనుకోకండి, పబ్లిక్ సీక్రెట్ చేస్తున్నాను. నేను అడిగాను వీళ్ళు దాన్ని అనుకుంటూ అడిగాను వెళ్ళి, మీ మెడ మీ జాకెట్ లో మెడ కట్ చేసిన ముక్క, నడువు కట్ చేసిన ముక్క చిన్న పిల్లాడికి తక్కువ వస్తుంది కదూ అని అడిగాను. అంటే అంత పెద్ద మెడలో అంత పైకి నడువు ఉండేది. మరి ప్రపంచంలో మరి డాక్టర్లునో అదేదో ఇంకో పెద్ద చదువులు చదివారు కదండి, అలా లేకపోతే బాగుంటుందే చెప్పండి బాబు. అలాంటి వాళ్ళని పట్టుకొచ్చి ముక్కును తాడేసి ఎక్కడ పోతారు, నువ్వు జీవుడి కాచినా సరే ఏమైనా సరే అని తెచ్చుకుని అక్కడ పెట్టి కూర్చున్నారు. అది ఆయన గొప్పదన మరి అలాంటి వాళ్ళని. అంటే మాకేంటి, గురుదేవులు చిన్నప్పటి నుంచి శిక్షణలో ఈ శిక్షణలో వచ్చాం కదా, అందుకని దాన్ని వెళ్ళి నేను అడగడక్కడక్క ఇదన్నమాట. నువ్వు ఇంత పెద్దది వేసుకున్నావేంటి అని అడగడం కాదు, నీ జాకెట్ కట్టింగ్ అంటే మాకు గురుదేవులు మన పని మనం చేసుకోవడం ఇష్టం అండి. ఇప్పటికైనా సరే మీ పని మీరు చేసుకుంటే చాలా ఇష్టపడతారు గురుదేవుడు, అందుకు నా బట్టలు నేనే కుట్టుకునేదాన్ని. గురుదేవులకు కూడా వీలైనంత వరకు ఆ గలేబులని అది దుప్పట్లని అవి కూడా ఆ సేవ దొరుకుతూ ఉండేది. ఏమండి ఆ నేర్పించుకున్నదేమో సేవకు ఉపయోగపడం, లేకపోతే ఎక్కడున్నా ఆ విషయంలో పిడకలు చేసిన దగ్గర నుంచి అలికిన దగ్గర నుంచి గోడలకి మెత్తుకున్న దగ్గర నుంచి పాలు పితుక్కున్న దగ్గర నుంచి వెన్న తీసిన దగ్గర నుంచి మజ్జిగ చేసిన దగ్గర నుంచి కార్ డ్రైవింగ్ దగ్గర నుంచి అన్ని నేర్పించారు మహానుభావులు. ఎందుకని సద్గురువులు కనుక ఆయన తలుచుకుంటే ఎంతండి ఆఫ్టర్లు గడ్డిపోతను కూర్చోబెడతారంతే అక్కడ. అదే సందర్భంలో దాన్ని అడిగిన క్వశ్చన్ ఇది ఇక్కడికి వచ్చింది, సచీ పురందర వచ్చింది అనమాట. అంటే అర్థం ఏమిటి, వెళ్ళింది మనస్సు, అయ్య బాబోయ్ ఇది గట్టిగా అర్థం లోపలికి వెళ్తే చాలా కష్టంగా ఉంది, ఇంతకీ ఇంద్రుడెవడు మరి వింటున్నాం కదా, అందులో మాకు గురువు గారు ఇవాళ మరి నేను వ్యాసం వశిష్ట నత్తారం అని రకరకాలుగా చదివానంటే అదంతా మా లలితానంద సరస్వతి అమ్మ పుణ్యమే, అదంతా కూడా ఏ సమయానికి ఏ సందర్భానికి ఎవరిని తీసుకురావాలో ఆ శ్లోకం తీసుకురావడానికి అమ్మే మా ఆమ గురువు గారు పాపం ఆవిడ చదివే ఇలాంటివన్నీ రకరకాలు తెలియడానికి. అందుకని అది అది ఇంతకీ ఏంటంటే వాళ్ళు ఆ పాట పాడేసరికి ఆ పాట నేర్చుకోవాలనుకున్నాను అనమాట. అలా ఉంటూ ఉండేది, గురుదేవులకి ఏది ఇష్టమో ఒకసారి నాలుగు సార్లు విన్నారంటే అది నేర్చేసుకోవాలి అని. కానీ అది నేర్చుకోవాలి, ఎప్పుడైతే అర్థం తెలిసిపోయిందో అమ్మ వద్దులే డోంట్ టచ్ వద్దులే. అది ఎందుకో వాళ్ళకి అవకాశం ఇచ్చి కాస్త వాళ్ళని ఈ నారాయణ స్మరణలోకి తీసుకురావడం కోసం ఏదో కాస్త ఏర్పాటు చేసినట్టున్నారు, కానీ పాడడం అనేది ఈ పాట మనకు వద్దులే అని వదిలిపెట్టేశా వెంటనే. పుత్రి రాయించుకోవాలి ఇంతకీ, గురికి రాయించుకోలే సచిపురంధర దగ్గర అయిపోయింది. అలాంటిది పాపం ఇక ఏంటి అనగనగ రాగం అతిశయ్యుచు నుండు అన్నట్టుగా దందపు చెక్క కూడా బజార్లో అమ్మినా తీగా ఇంకా ఏమవుతుంది అరుగుతుంది, వాసన కూడా బాగా వస్తుంది. అలాగే వీళ్ళని అరగదీసి మొత్తానికి గురు పాట గురుదేవుల యొక్క పాటలు చక్కటి పాటలు అన్ని తీసుకొస్తుండే, తీసుకొచ్చేసి చక్కగా మాకు అంటించేసి ఇక్కడ గురుదేవులకేమో ఒకసారి నాలుగు సార్లు పాడించుకునేవారు. ఓహో నాన్నగారికి ఇష్టం, అబ్బో గురుదేవులు ఇంక అంతకన్నా ఏం కావాలి అని మేమంతా డిక్టేట్ చేసేసాం. డిక్టేట్ చేసేసి పాపం ఇదేమో ఆ వృత్తి రీత్యా భీమరం తిరుగుతుండేది కదా, సరిగ్గా ఇది వచ్చేయడానికి మైక్ లో గురుదేవా జయదేవా అని పాడుతుంది. బాబుజీ ఉపన్యాసం చెప్పేస్తున్నాను చదువుకో, నా పాటలన్నీ తీసేసుకుని మళ్ళా ఉన్నమాట కదా. అప్పుడు ఉడుకు ఆ ఉడుకు మొత్తం వచ్చింది, బాబా పిచ్చిమండి రాకేం చేస్తుందండి కదా, ఆ స్థానంలో ఎవరికైనా వస్తుంది. కానీ రాకూడదు అనేది ఇప్పుడు తెలిసింది. ఎప్పుడు బోధ వినగా వినగా అటువంటి వాటికి మనకి ఉడుకుమోత్తనాలు రాకూడదని ఎప్పుడు తెలిసింది, ఇప్పటికైనా ఉడుకుమోత్తనం వస్తే పోయేదెవరం మనకే వస్తుంది, మనమే పోతున్నాం. మన వేడినీళ్ళు కాస్త కాచుకుని ఏం చేస్తాం, గుడ్డలు తడుస్తాయి కాస్త తలనొప్పులు వస్తాయి అంతే తప్ప మిగిలేదే ఉంటుంది అక్కడ, మిగిలేదేమీ లేదు అక్కడ. అందుకని అప్పుడు అట్లా ఏంటది మనమే పాడితే బాగుంటుంది గురుదేవుల దగ్గర, ఆ సేవ నాకే వస్తే బాగుంటుంది, మంచి సేవా పిపాసులేని ఆ విషయంలో మా గురు సోదరి చాలా సేవ ఎప్పుడు సేవ చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉంటుండే. అలా సేవా పిపాసేమో ఎప్పటికప్పుడు పాడుతూ ఉండాలని అంత ఆవేదన పడుతుండే. అందుకనే స్వామి ఎక్కడెక్కడో ఎలా ఎందుకుంటారు మీరని మమ్మల్ని మనల్ని అందరినీ తెచ్చుకుని ఆయన దగ్గర పెట్టుకున్నది. అందుకే ఇగో ఈ పక్షి కూడా వచ్చేసిందిగా, ఎప్పుడు ఆ తర్వాత ఎగురుతుందో ఉంటుందో ఏం చేస్తుందో తెలియదని ఉంటుంది కదా. అసలు ఎగిరినా మళ్ళా వస్తుందిలే గూటు ఒక్కడే. ఏమండి కాకి ఒక పడవ వెళ్లేసరికి చెప్తుంటారు కదా వేదాంతంలో, కాకి సముద్రంలో వెళ్లిన తర్వాత ఈ గడ మీంచి లేచిందంట, లేచిన తర్వాత ఇంకోదేవో గడ ఇంకొక ఆధారం దొరుకుతుందని ఎక్కడో ఎక్కడో తిరిగిందట, రెక్కలు నొప్పిని కానీ ఇంకొక ఆధారం దొరకలేదు, తిరిగి తిరిగి మళ్ళా వచ్చి ఈ గడ మీదే ఎక్కడి నుంచి లేచి వెళ్ళిందో అక్కడికే వచ్చి. మనమైనా అంతే రెక్కలు పెట్టాల్సిందే కదా, కానీ మనసుకు మాత్రం సంతృప్తినిచ్చేటువంటిది ఏది ఒక్కటే ఒక్కటే అందుబాటులో ఉన్నది, అది నీలోనే ఉండి దాగి ఉన్నటువంటిది. అటువంటి గొప్పదైనటువంటి బ్రహ్మ విద్య అనేటువంటి అక్షర విద్యని చెప్పడానికి గురువే సమర్థులు తప్ప ఇంకొక దేవతలు అనేటువంటి వాళ్ళకి వాళ్ళ వల్ల కాదు. ఇంకో ఇతరమైనటువంటి దేవతలు ఎంతమంది ఉన్నా బ్రహ్మ విద్యని అనుష్ఠానం చేయడానికి ఏ సమయానికి ఏ విధంగా బోధ చెప్పాలో పాఠం చెప్పాలో అనేటువంటి విషయము సద్గురువులకే చెల్లు, గాని దేవతలకు ఎక్కడ తెలుస్తుందండి? నువ్వు తలిపేస్తావు, నీకు కావాలనుకుంటే తలిపేస్తావు, అవసరం లేకపోతే తలిపేస్తావు, కావాలనుకుంటే తలుపు తీస్తావు. మరి గురువులు అలా కాదే, వెయ్యనివ్వరే, ఏమో బాగా తలిపేసెళ్తావు, తలుపు తీసుంచాలా, ఏం పర్వాలేదులే అంటారు. వీడేమో బయటకు వచ్చినటువంటి వాడేమో ఏదో గురువు గారు తెలియకుండా పనిచేయాలనుకుంటాడు, ఎంత వస్తుందండి అప్పుడు ఆ క్షణంలో ఆ కొంచెంలో ఎంత వస్తుంది? కావలసింది బ్రహ్మ విద్యే, కానీ అంతా ఆవరించి ఉన్నవాడు ఎవరు? గురుదేవులే. కానీ అక్కడ ఒక రూపంలో ఉండేసరికి పెద్ద మోహం అనేటువంటిది ఎదురుగుండా వచ్చి పడుతుంది. నాకు బావా నువ్వు నా రథం మీద నాకు సారథివై ఉంటే నా విజయానికి ఏమైనా లోటా అన్న అర్జునుడికి మరి ఇంత మోహంలో ఎందుకు పడ్డాడు? దానికి ఇతరంగానికి వెళ్లేసరికి మనందరికీ మస్తు తునగది ఏది, ఆయన మోహంలో పడ్డాడు అన్నటువంటి విషయం. మనం ఒక్క మోహంలో పడ్డాం, ఆ ఒక్క భారత యుద్ధము ఎప్పుడో ఒక్కసారే జరిగింది, మనకి నిత్యము జరుగుతూనే ఉంది. వద్దు వద్దు అక్కర్లేదు అనుకుని పురాణం వింటున్నంత సేపు ఎంత అనుకున్నా పురాణం అయిపోగానే పురాణం వింటూ ఉంటేనే మధ్యలో ఏమైనా గుర్తుకొస్తే ఏమైపోతుంది? వైరాగ్యము పురాణానికి ఉండిపోతుంది. మనం ఏం చేస్తున్నాము? రణం వెంట పడుతున్నాం. పురాణంలో రణం లేదండి, రణం వెంట పడుతున్నాం. ఆ రణం ఎట్లా ఉంది? అది ఈగలు దోమలు వాలి ఆ పుండు పెద్దదవుతోంది. ఇంకా అది ఏమవుతున్నది? రాక్షస పుండుగా మారుతోంది. తప్ప దానికి తగ్గటల్లే ఈ ప్రపంచ దృష్టంతా అటువంటిది. ఉన్నటువంటి మనకు ఈ జీవితమైన జన్మ అనేటువంటిది వచ్చి ఈ విషయాదులనేటువంటి ప్రపంచంలో తిరుగుతున్నటువంటి మనకి ఈ రణరంగంలో ఇంకా పైన ఉన్నటువంటి ఈ విషయాదులు ఈ ఆకర్షణలు ఇవన్నీ పడిపడి ఆ రణాన్ని పెద్ద చేసి నన్ను ఏం చేస్తున్నారు? రాక్షస పుండు చేస్తున్నారు. మన జీవితము పతనానికి దోహ తీయడానికి కారణమవుతుంది. అందుకు దేవుడి కంటే గొప్పవాడు గురుదేవుడు ఎందుకయ్యాడు? ఇల్లు కట్టుకోవాలనుకున్నవాడు ఒకడు, ఇల్లు కట్టుకోవాలనుకున్నవాడు ఇల్లు ప్లాన్ వేసుకుంటాడు. ఎన్ని కావాలి? ఒక హాలు కావాలి, 3 బెడ్రూమ్లు కావాలి, ఒక కిచెన్ కావాలి, ఒక డైనింగ్ హాల్ కావాలి, తర్వాత ఏ రూమ్ కా రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కావాలి, బయట మళ్ళీ ఎవరైనా వస్తే మళ్ళీ విడిగా బాత్రూమ్లు కావాలి. అది ఇంత ప్లాన్ చేసిన వాడు కాగితం మీద ప్లాన్ వేయగానే ఎంత మురిసిపోతాడండి, ఎంత మురిసిపోతాడు ప్లాన్. కానీ కట్టాల్సింది మనం ఉన్న భూమి నుంచి పైకేగా, అంతేనా? మనం ఉన్న భూమి నుంచి ఇల్లు కట్టాల్సింది అసలు రూపొందింది పైకేగా, పైకి కదా. మరి ముందు కిందకు తవ్వుతావు ఎందుకో? ముందు కిందకి ఎందుకు తవ్వుతున్నావు? మనం ఆ తర వేసుకుని రోడ్డు దగ్గర నుంచి ఇల్లు ఇంకా ఎత్తుకి కట్టుకోవాలని అనుకుంటున్నాం కదా, కానీ ఉన్న రోడ్డుకి ఇంకా అడుక్కి గోతులు తీస్తున్నాం. ఎందుకని? ఎందుకని? ఈ ముందు ముందు కట్టబోయే పై వచ్చే ఇంటికి ఆధారమేది? పునాదులు. పునాదులు గట్టిగా ఉండాలి. అందుకు పునాదులు గట్టిగా ఉండడానికి ఏం చేస్తున్నాం? అందులో ఐరన్ కూడా పెట్టుకుంటున్నాం. వల్ల ఏం చేస్తున్నాము? ఐరన్ ఏం చేస్తారు మీరు? ఒక ఏంటారు, కాంక్రీట్ కాదు, ఐరన్ మధ్యలో పెడుతున్నారు కదా స్తంభంలాగా, ఆ పిల్లర్లు, ఐరన్ పిల్లర్లు పెడుతున్నారు. ఐరన్లు మధ్య మధ్యలో ఇక్కడ ఉంటుంది ఈ గోడ కింద, అలాగే మళ్ళీ ఆ గోడ కింద ఉంటుంది. అవునా కదా? ఉంటుంది కదా. పూర్వము ఒత్తునే కింద నుంచి గోడలు కట్టుకొచ్చేవారు. ఇప్పుడు ఇంకా స్ట్రాంగెస్ట్ గా ఉండాలని ఏం చేస్తున్నారు? పిల్లర్లు కూడా ఐరన్ కూడా పెట్టుకుని దానికి మధ్య మధ్యలో ప్లింతులు కూడా వేసుకుని బయట కనిపించేదంతా దేవతలైతే కనిపించకుండా ఉండే ఆ పునాది లాంటి వాడు గురుదేవుడు. మనకు కనిపించడానికి మన మధ్యలో ఉన్నట్టుగా ఉంటాడే తప్ప మనకి ఎట్లాగా పునాది గట్టిగా ఉంటే గాని నీ జీవితం స్థిరపడదు అని గురు స్వరూపం పునాది మాదిరిగా ఏంటి కింద నుంచి ఎంత బలం ఏమంటారండి ఎంత ఏమండి పైన ఎంత ఖర్చు పెట్టాడో ఆయన కింద అంత ఖర్చు పెట్టాడండి అంటారు. చూడండి ఇల్లు కట్టేటప్పుడు ఏమంటారు ఆయన ఇంత ఉంది కానీ దాని ఫౌండేషన్ అండి అడుగునా ఆయన ఒక 6 లక్షల కిందే ఖర్చు పెట్టాడండి. పైన కట్టాల్సిన 10 లక్షల్లో 6 లక్షల కిందే ఉందండి ఆయనకి. ఎందుకు వేశాడు? పైది బలంగా ఉండటం కోసం. ఇప్పుడు మనం ఈ జీవితం బలంగా ఉండడానికి ఆత్మబలం కలిగి ఉండడానికి ఎవరండి పునాది? మనం ఆశించిన సమర్థులైనటువంటి గురుపాద ఏ విధంగా రుణం తీసుకుంటామండి? కనిపించేటి చేస్తారా? మన మధ్యలో ఉంటూ తెలియచేస్తున్నట్టుగా ఉంటూ నువ్వు నమ్మితే చాలు నమ్మితే చాలు నమ్మితే చాలు విశ్వసించండి ధరించండి ఎందుకు చెప్పారు? ఆ విశ్వాసంలో నమ్మకంలో ఏమైనా చేసుకెళ్తాం మనం. ఆ విశ్వాసం నమ్మకంలో ఏమైనా చేసుకెళ్తాం ఏమైనా చేసుకెళ్తాం. ఆ విశ్వాసం నమ్మకం లేకపోతే బోళ్ళని మాటలు వచ్చి ఎదురు కూర్చుంటాయి నా సంగతి ఏమిటి అని కూర్చుంటాయి. అందుకు ముందల గురువుని విశ్వసించాలి నమ్మాలి. నమ్మకం లేకపోతే నీకు గురు విద్య బ్రహ్మ విద్య అనేటువంటి అక్షర విద్య అలవాడదు. అందుకని గురువుల దగ్గర ముందరు అసలు మనం క్షమాపణ కోరుకోవాలంట. ఒక 3 పెద్దలు చెప్పారు 3 క్షమాపణ కోరుకోవాలి గురువుల దగ్గర. ఎందుకంటే నాయన నువ్వు లేని చోటు లేదు నువ్వు అంతటా ఉన్నావు అని ఇంత బోధ చెప్పుకుంటూ ఇంత అనుభూతిని అనుభవిస్తూ కూడా ప్రభు నువ్వేదో బదిలీలో ఉన్నావనో కేదార్లో ఉన్నావనో శ్రీశైలంలో ఉన్నావనో కాశీలో ఉన్నావనో వెళ్లి నేను క్షేత్రాలను దర్శించి నీకు ఉన్నటువంటి అనంతత్వానికి మన దానికి హద్దులు తెచ్చుతానే అటువంటి భావన కలిగి అంత మాత్రమే గనక నా హృదయానికి ఉంటే క్షమించు తండ్రి. మనం చెప్పుకునేదేమిటి చేసేదేమిటి? కానీ అక్కడికి వెళ్లినా గురుదేవులే తీసుకువెళ్లారు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చూసినా కొంతమంది అనుకుంటారు అందుకనే నేను క్షేత్రాలు వెళ్ళండి గురువుగారి దగ్గరే ఉంటా బజార్లో మాత్రం ఉంటూ ఉంటాయి. బజార్లో వెళ్తాం బజార్లో కావలసిన మేరకు మనకి ఏదైనా కావాలనుకుంటే కావాలని బజారు వెళ్లి కొనుక్కుంటాం. బజారు మీదకి మనసు పోతోంది. బజారు మీదకి మనసు ఎప్పుడు పోతోందో ఈ బజారులో ఉన్నటువంటివన్నీ రకరకాల దృశ్య ప్రపంచంలో నీకు ఎప్పుడైతే తెలుస్తోందో నువ్వు క్షేత్రం దర్శించడానికి అది కూడా తిరగాలి. దీనికన్నా తరిం పది ఎక్కువ. గురుమహారాజు ఇది చూపించారు అది చూపించారు కానీ దీనికంటే అవి ఎక్కువ చూపించారు. చూపించేమన్నారు ఏం చూసి వచ్చావు అంటుండేవారు గురుదేవ్. ఏం చూసి వచ్చావు అక్కడ అంటే ఏం చెప్పాలి మనం? ఏం చూసి వచ్చావు అని చెప్పాం? అబ్బో ఏం కన్స్ట్రక్షన్ అండి అది, ఎంత అందంగా శిల్పులు చెక్కారోనండి, అప్పప్ప ఎంత బాగున్నాయి. నువ్వేంటి ఈ పైన ఉన్న లతలన్నీ చూడడానికి వెళ్ళావా? ఏం చెప్పాలి అక్కడ? బాగా దర్శనమైందండి, చాలా బాగా. ఆ దర్శనంలో ఏమైంది నీకు? క్షేత్రజ్ఞ దర్శనమైనది. ఏ క్షేత్రజ్ఞుడు? ఈ క్షేత్రంలో ఉన్నవాడే ఆ క్షేత్రంలో కూడా దర్శనమై, ఈ క్షేత్రంలో ఉన్నవాడే ఆ క్షేత్రంలో కూడా ఉన్నాడు. అప్పుడు ఇతరమైనటువంటి వాటికి మనకి అవసరం లేనటువంటి వాటి మీదకి మనసు పోదు. అనుభవించమన్నారు కదా అని గురుదేవులు ఏంటంటే చిరిగిన బట్టలు కట్టుకోకూడదన్నారు. కాని నువ్వు ఎక్కువగా అధికంగా ఆలోచించి ఎక్కువగా ఖర్చు పెట్టి నువ్వు కనుక అలా చేస్తానంటే అది ఒప్పుకోలే. ఇప్పుడు అమ్మో ఎంతంటే గురుదేవులు లేకపోతే ఆ మహానుభావుడికి కాశీ టవల్ కట్టుకోవడం ఏంటండి? గురుదేవులకి కాశీ టవల్స్ అంటే ఎంత ఇష్టము. ఆ గావంతా కట్టుకుని అప్పుడు బయటకు వచ్చి ప్రసాదాలు పంచిపెట్టేవారు. అప్పుడు ఎంత ఉత్సాహమో ఆ గావంతా కట్టుకోవడం అంటే. ఆ కొల్లాయి గుడ్డ మనకి కొల్లాయి గుడ్డ కానీ మన నాన్నగారికి గురుదేవులకు అబ్బో ఎంతో చెట్టు పిల్లల్లాగా ఎగిరి గతులేస్తుండేవారు అది కట్టుకుంటే. మళ్ళీ అదే పట్టు పంచ ఇలా కట్టి మనకు ఇప్పుడు కట్టిన బట్టలు లాంటివి కట్టాం అనుకోండి మళ్ళీ పెద్ద మనిషిలాగానే ఉండేవారు. ఎక్కడే నలుపుకోకుండా మన ఇంటికి లోపలికి వెళ్ళిన తర్వాత మట్ల మడత పెట్టద్దు. మడతలో మడత వెయ్యాలి మళ్ళా లోపలికి రాగానే మడతలో మడత వెయ్యి మళ్ళీ అది నలిపోకూడదు. మళ్ళీ కట్టుకోవడానికి కట్టుకోవడానికి అది ఉపయోగం. పట్టు చీరలు కట్టుకున్నాం కదా, నిద్రపోయే సమయానికి ఏం కట్టుకోవాలనిపిస్తుంది, వేసవకాలం వచ్చేది, ఏం కట్టుకుంటావాడే, పట్టు చీర కట్టుకుని పడుకుంటావే, అదేంటండి 10,000, 15,000, 25,000, 30,000 ఎంత మచ్చికబడి కొనుక్కుంటున్నావు, ఆ చీర కట్టుకుని పడుకుంటే ఎంత బాగుంటుందండి, ఎప్పుడు వేసవకాలం మధ్యలో వస్తుంది రోహిణీ కార్తీ, ఆడవాళ్ళేమో ఇవి మగవాళ్ళకు కూడా ఉన్నాయి కదా, ఏది లోపల బనీ బనీని మీద అదేదో ఏంటండి మా అంకులు వేసుకుంటుంటారు అప్పుడప్పుడు షర్టు కట్టింగులు, అదే స్వెట్టరు కాదు కోటు కాదు ఎలా ఉంటాయి, ఏమిటిది సఫారీ సూట్ వేసవకాలం రోహిణీ కార్తీలో సఫారీ సూట్ వేసుకుని పడుకుంటే అబ్బా ఎంత అందంగా ఉంటుందండి, హాయిగా ఉంటుంది కదా, భలే ఉంటుంది, ఎంత చక్కగా ఉంటుంది, మన చెమట మనకే స్నానం చేయిస్తూ ఉంటుంది, ఆ తర్వాత స్మెల్ వస్తూ ఉంటుంది లోపల నుంచి, ఏమరా ఇది నీలోనే నీలో నుంచే వస్తున్నాను రా, ఇంత ఏ సెంటుకి కూడా భరించరాంత స్మెల్ అంటూ ఉంటుంది లోపల నుంచి వచ్చి, ఏమండి బాగుంటుంది, ఏ మరి నగలు కూడా అలాగే ప్రేమిస్తున్నామే, పొడలాణాలు అరవంకీలు చేయించుకున్న వాళ్ళు రోజు పెట్టుకు తిరగరే, అంత ప్రేమగా చేయించుకుని ఆ లాకర్ కూడా డబ్బులు కట్టి లాకర్లో దాస్తారే, మరి అవే ఉన్నాయి అనిపించుకుంటే రోజు పెట్టుకుని రోహిణీ ఖాతలో ఒక 30,000, 40,000 చీర కట్టుకుని ఏమండి ఒంటి నిండా నగలు పెట్టుకుని ఏమండి పడుకుంటే ఉంటుంది అంతా ఆనందమే కదా, బ్రహ్మానందం పరమ సుఖం ఎప్పుడండి సుఖం మనకి, అన్ని వదిలి హాయిగా ఒక పల్చని మన ఒళ్ళు కప్పుకోవడానికి సరిపడా బట్ట వేసుకుని హాయిగా అట్లాగా నేచురల్గా వచ్చేటువంటి గాలికి మనం కూర్చుంటే హాయిగా బ్రతుకు జీవుడా అమ్మయ్య ప్రోగ్రామ్ అయిపోయింది హాయిగా అని అప్పుడు శ్వాస పీల్చుకుంటాం, అంటే వీటి వల్ల దేని మీద సుఖం లేదు, ఎంత నాటక రంగంలో నాటకం నడుపుతున్నావు కదా మనం, నాటకానికి తయారైనట్టేగా, ఇప్పుడు ఇదంతా కూడా నాటకానికి తయారైనట్టే కదా, మేకప్ మరి ఈ మేకప్ వెనకాల ఏముంటే ఈ మేకప్ సాగుతోంది, భగవంతుడి యొక్క చైతన్యం ఇందులో ఉండబట్టి ఈ మేకప్ సాగుతోంది, లేకపోతే మేకప్ ఏమవుతుంది, బ్యాకప్ బ్యాకప్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది వెనక్కి మళ్ళీ తిరోగమనం, అందుకని అటువంటి సినిమా ప్రపంచంలో నాటక రంగంలో మనందరినీ పాత్రలుగా పెట్టుకుని భగవంతుడు ఇంత సృష్టి చేసి తానెవరో చూడనేటువంటి నిజమైనటువంటి విషయాన్ని గుర్తించమంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, అది మర్చిపోయి ఏదో ఏదో పట్టుకుని దానిలో సుఖం వస్తుందని, దానికే వేదాంతంలో చాలా రకాలు చెప్పారులేండి, మేక మెడ కింద కూడా రెండు ఉంటాయట, అవి ఆవులాగా పాలు వస్తాయని పిండితే పాలు వస్తాయా, పాలు రావు సంస్కృతం అలా అచ్చ తెలుగులో చెప్పకూడదట, అజాగ్రస్తనం అయితే బాగుంటుందిట, అందువల్ల ఇవన్నీ కూడా తెలియటల్లా నీది నువ్వు ఉన్నటువంటి స్థితి నిజమైనటువంటి తన్ను తాను గుర్తించేటువంటి స్థితిలో ఉన్నాను అనేటువంటి స్థితి తెలియక దాన్ని మరిచిపోయి ఈ మనస్సు పెట్టేటువంటి మనస్సు ద్వారా వస్తున్నటువంటి వీటికి లోనైపోవడం చేత, అందుకని ఎక్కడ ఉంది బాధ, ఇప్పుడు సుఖ దుఃఖాలు రాగద్వేషాలు కామక్రోధాది గుణాలు ఈ ద్వైతము ఇదంతా ఎక్కడి నుంచి వస్తోంది అని దాని విషయాన్ని అసలు మనం గుర్తిస్తామనుకోండి ఎక్కడుంటుంది, అప్పుడు నిజం తెలుసుకున్న తర్వాత, నిజం తెలిసిన తర్వాత కష్టానికి వెళ్తామేంటండి, గురుదేవులు చెప్తుండేవారు, ఒకటి బాగా అలికున్న ఇల్లు చక్కగా అలికి ముగ్గులు పెట్టినటువంటి పాక, ఒకటి ఇల్లు కావాలని దాని పక్కనే ఇంకొకడు మంచి భవంతి కట్టి ఉన్నాడు చాలా కోట్లు పెట్టి కట్టున్నాడు, కానీ ఆ ఇంట్లో బాగా భూతాలు పిశాచాలు విహరిస్తున్నాయని ఆ ఊళ్ళో నానుడి బాగా ఆ ఊళ్ళోకి ఇల్లు కావాలని వెతుక్కుంటూ వెళ్ళాడు ఒకడు, ఏ ఇల్లు తీసుకుంటాడు, ఈ భవంతిలో ఉంటే ఏదో డబ్బులు ఇస్తావని కూడా అంటున్నారు, ఈ భవంతిలో ఉంటే నీకు తిరిగి డబ్బులు ఇస్తావని కూడా అంటున్నారు, కానీ ఉంటాడా, ఉంటాడా, ఉంటాడు, దేని కావాలనుకుంటాడు, ఈ అలికి ముగ్గు పెట్టిన ఇల్లే కావాలనుకుంటాడు, ఎందుకని సుఖంగా ఉన్నాం అనుకుంటాడు, ఎవరైనా ఎంత తింటామండి, బస్తాలు బస్తాలు తింటున్నామా, కానీ తినే కొంచెం ఏమంటాం, పరిశుభ్రం శుభ్రంగా హాయిగా తృప్తిగా మనశ్శాంతిగా హాయిగా గాలిలో కూర్చుని కాస్త ఇంతంత మనసుకు శాంతిగా ఉండి కాస్త నోట్లో వేసుకుంటే ఎంత బాగుంటుంది. దానికి పంచపక్ష పరమాన్నాలు కావాలా, ఇష్టాయిష్ట పదార్థాలు కావాలా చెప్పండి. అందుకని ఇక్కడ కూడా గురువుల దగ్గర ఎందుకు, నాయన నువ్వు అనంత స్వరూపుడివి, నువ్వు లేని అణువు లేదనుకుంటూ మళ్ళా ఎక్కడో ఒక్కచోటే ఉన్నదనేటువంటి భావన ఎక్కడన్నా వస్తుందేమో, అందుకని ముందల దానికోసం క్షమించు ప్రభు. రెండోది, అన్ని పేర్లు అన్ని నామాలు అక్షరము అంతా నీదయ్యి ఉంటే ఏదో కొన్ని నామాలు పెట్టుకుని కొన్ని సహస్రనామాలని లక్షనామాలని అష్టోత్తరమని లేకపోతే షోడశనామాలని ఏదో కొన్ని పట్టుకుని ఈ నామాలు మాత్రమే చదువుకుంటూ నేను అనంతనాముడమైనటువంటి నీకు ఈ కొన్ని నామాలతో నేను చిన్న చూపు చూస్తున్నానా ప్రభు, దానికి కూడా క్షమించయ్యా, దానికి కూడా క్షమించయ్యా. అంటే ఎటువంటి స్థితిలో ఉంటే మనకి ఇటువంటిది వస్తుంది. మూడోది ఉంది, అన్ని రూపాలు నువ్వే అయి ఉన్నావని చెప్పి ధ్యానానికి కూర్చుని నా రూపంలో నా మనసులో రూపంలో నువ్వే వస్తున్నావా లేదా, నువ్వు ఇంతవరకే ఉన్నావు కదా అని ఒకే రూపాన్ని పెట్టుకుని ధ్యానించేటువంటిది ఉన్న చూసావా. అన్ని రూపాలు నువ్వు అయ్యుండి నువ్వు మూలమై ఉంటే ఈ ఒక్క రూపమే అనేటువంటి దానికి నేను హద్దు పెడుతున్నానే, దానికి కూడా క్షమించు ప్రభు గురుదేవా. చూడండి ఎంత అర్థం ఉన్నదో అందులో. ఆ అక్షర విద్య నాశనం లేనటువంటి విద్యని ఏది ఏది తెలుసుకుంటో తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం లేదో అటువంటి దివ్యత్వాన్ని గుర్తింపజేయడం కోసం మహాత్ములు తమ పాద సన్నిధిని మనకి ప్రసాదించారు, తమ పాద సన్నిధిని మనకి ప్రసాదించారు. అటువంటి విషయాన్ని గుర్తించరా అంటే మనం ఏం చేస్తున్నాము, అసలు తెలియకపోలా వేణీల నుంచి నీళ్లు పైనకి పొగలుస్తూ ఉంటాయనుకోండి వేలు పెట్టరంటే గబగబా వెళ్లి పెడతామా, పెట్టం. ఎందుకని పొగలొస్తుంటే అది వేదో వేడిగా ఉంటున్నాయి. ఏమండి టీ ఇచ్చారు తాగడానికి గబగబా వచ్చేయాలి ప్రోగ్రామ్ కి, వేడివే టీ అది గబగబా ఇచ్చింది ఇచ్చినట్టుగా పొగలొచ్చేది నోట్లో పోసుకుని తాగేస్తామా, ఏం చేస్తాం దాన్ని పైన చూస్తాం ఎంత వేడుందో, గ్లాసు మీద వేడి చూస్తాం, వేడి చూసిన తర్వాత ఏం చేస్తాం మళ్ళా కొంచెం నోరు కాల్చి పొరలు కడుతుందేమో మళ్ళా లోపల ఎంత వేడుందో చూస్తాం అప్పుడు లాగిస్తాం. మరి తెలివితేటలు లేవంటే కాదు, ఉన్నాయి బ్రతికి తెలివితేటలు, అది కూడా సరిగ్గా లేదు. బ్రతకాలనేటువంటి దానిలో చాలా చాలా నేర్చుకున్నాడు మానవుడు, ఇవన్నీ చిన్న వయసులో తెలియవు కానీ జీవితంలో జీవితం మీద పడగా పడగా వయసు మీద పడగా పడగా ఎన్నెన్నో అనుభవాలు వచ్చాయి బ్రతకడానికి. కానీ బ్రతుకు సత్యం మీద మాత్రం, ఈ బ్రతకడానికి అసలు సత్యం ఏదై ఉన్నదో దాని మీద మాత్రం దాన్ని గుర్తించక, దాన్ని గుర్తించిన వాడు ఏమవుతున్నాడు, మహాత్ముడైపోతున్నాడు, బుద్ధిమంతుడైపోతున్నాడు. నువ్వు ఎప్పుడైనా బుద్ధిని చూసావా, మీలో ఉన్న బుద్ధిని ఎప్పుడైనా మీరు రికగ్నైజ్ చేశారా గుర్తించారా, ఎవరైనా బుద్ధి లేకపోతే సరే తిట్టారనుకోండి ఎంత కోపం వస్తుందండి, బుద్ధిని ఎవరైనా రికగ్నైజ్ చేశారా చేయలా, కానీ ఎవడూ వచ్చి అటు ఇటు వెళ్తూ కాస్త పని సరిగా లేదు బుద్ధి లేకపోతే సరి ఇంత తిట్టే సరిపోతుందా అన్నారనుకోండి ఎంత కోపం వచ్చేస్తుందండి మనకి, ఎంత కోపం వచ్చేస్తుంది, బుద్ధి ఏమన్నా తెలుసా మనకి, మనసోడు తెలిసి వచ్చింది కనుకనా బుద్ధి తెలవడానికి. ఇవన్నీ కూడా తెలవాలి అంటే ఏం చేయాలి, నీకు అడ్డొచ్చేవి తొలగించుకుంటే అసలు అదేదో తాను తెలుస్తుంది, దానికి అడ్డొచ్చేవన్నీ తొలగించుకుంటే. దానికి ఒక చిన్న కథ చెప్పారు ఒక మహాత్ములు మొన్న, ఒక అడవిలో బయలుదేరి ఒక మానవుడు వెళ్తున్నట్ట, వెళ్తూ ఉంటే ఓ పక్క నుంచి సింహం గాండ్రింపు వినిపించిందంట అడవిలో వెళ్తుంటే. గాండ్రింపు వినిపించేసరికి వెంటనే ఎక్కడే ఉందని చూసుకున్నట్ట, చూసుకునేసరికి బాగా ఎండిపోయిన ఒక మోడు చెట్టు కనిపించిందంట. కనిపించేసరికి వెంటనే ఇప్పుడు ప్రాణం రక్షించుకోవాలి, అది పరిగెత్తుకుంటూ వస్తుంది సింహం, మీద పడింది అంటే నేనంటూ ఉన్నాను ఇంకా, కాబట్టి ఏం చేశాడు గబగబా ఎండిపోయిన చెట్టు అది గబగబా ఎక్కేశాడు. ఎక్కుతూ ఉంటే ఒక పక్కన తనలాగానే ఈ సింహానికి భయపడి ఒక కోతి కూడా వేరొక కొమ్మ మీద ఎలాడుతూ ఉందట, కోతి కూడా ఎలాడుతూ ఉందట, ఎలాడుతుంటే ఆ కొమ్మకి వెళ్ళితే సింహం కిందకొచ్చింది, బాగా ఆకలేస్తోంది, ఈ రెండు పైకెక్కి కూర్చున్నాయి, ఎలా తినడం? పైకి చూసింది, కింద చూసింది, మంచి ఎండవేళ, బాగా ఎండబడుతోంది. ఆ ఎండలో ఆ చెట్టు నీడ కింద పడుతోంది. పడుతూ ఉంటే ఈ ఆకలిగా ఉన్నటువంటి ఆవేదన మీద ఆ సింహం ఏం చేసిందట, ఎక్కడైతే ఈ ఇది ఆకలి చూడండి, ఆకలి ఏమీ ఎరగదు, గబగబా తినేస్తుంది అన్నట్టుగా ఆకలి మీద ఆ నీడ చెట్టు, చెట్టు యొక్క అది కోతి నీడ, ఆ మనిషి నీడ ఎక్కడ పడుతుందో, ముందుగా కోతి ఉన్నటువంటి ఆ నీడ దగ్గరికి వెళ్లి గబగబా ఆ కోపం మీద, ఆకలి మీద ఉన్న కోపం మీద ఆ పంద పెట్టి తిట్టి గీరీయడం మొదలుపెట్టింది. చెల్లా చెదరుగా కింద భూమిని ఆ నీడని చెల్లా చెదురుగా గీరేస్తుందట. గీరేసేసరికి కోతి కోపం వచ్చిందటండి. ఎట్టట్రా, నన్ను ఇలా చేసేస్తుందా అని చేతులు వదిలేసిందంటే కింద పడిపోయి, అది చూసి నన్ను ఏంటి తన నీడని ఇట్లా చేసేస్తుందని ఆ అవివేకం చేత గబుక్కున ఆ అని ఇలా చెయ్యి వదిలేసింది, కింద పడింది, వెంటనే భక్షించేసింది. ఇక అందులో అసలు తిరగపోయినా బానే ఉంటుంది, కొంచెం ఆకలి నిండిన తర్వాత ఇంకా ఆకలిస్తుంది. మనం చూడండి, కత్త ముందు కూర్చున్న తర్వాత పప్పు పొట్టిస్తారు, పప్పు కలుపుకుంటాం, కూర కలుపుకుంటాం, కలుపుకున్న తర్వాత సాంబార్ వచ్చేసరి కంగారు పడతాం ఎందుకండి, లేకపోతే ఇంకోసారి పప్పు వస్తుందో ఎదురు చూస్తుంటాం గబా గబా, ఎందుకని కొంచెం ఎక్కించామంటే ఆ తర్వాత లోపల వాడు ఆలస్యాన్ని భరించలేడు, గబగబా రావాలి, ఆ బకెట్ రావాలి వడ్డించడానికి కదా. అలాగే పాపం ఒక దవడకి సరిపోయింది, ఏది ఇక ఒక దవడ సరిపోయింది పాపం, చప్పరి చప్పరించేసిన తర్వాత ఉపాయం దీనికి, నేను వెళ్ళొద్దునే నీడలో ఇలా అంటే అది పడింది కాబట్టి ఈ రెండోది కూడా అలాగే చెందుతుందిలే అని చెప్పి ఎక్కడైతే మనిషి నీడ పడుతుందో అక్కడికి వెళ్ళి దవా దవా దీన్ని అన్నట్టే అక్కడ కూడా అంటం మొదలు పెట్టింది. అనుకున్నావా నేను భయపడతాను అనుకున్నావా, నేనేం చెట్టు దిగనులే, నేను చెట్టును గట్టిగా పట్టుకున్నాను అన్నట్టు, ఎందుకు తెలిసినది? ఒకటి జరిగింది కదా, దాంతో వీడికి ఇంకా కొంచెం పటుత్వం ఏర్పడింది. ఏమండి, ఒక కారు సరిగ్గా వెళ్ళదని తెలిసింది ట్యాక్సీ, మళ్ళా ట్యాక్సీని పిలుస్తామా? ఒకసారి మన భక్తులు ఒకళ్ళు ఎవరో ఆటోలోంచి రెండు మూడు సార్లు పడ్డారండి, ఆటో పల్టీ కొట్టి, అప్పుడు నేను ఒక ఆటో ఎక్కడ ఉండి భయం, కానీ ఎక్కకుండా ఉండదు అనుకోండి ఎక్కుతాను, కాస్త దేవుడు ఎక్కుదలుచుకుంటాను, ఎందుకండి ఆపద బాంధవుడు కదా అండి, దేవుడు తలవడానికి కూడా ఇటువంటి చూపిస్తుంటాడు. అందుకని అట్లాగే మనకి ఇక్కడ ఏమైంది, ఇంతమంది ఇంతమంది నీ కష్టాల్లో పడుతున్నారు కదా, అదే కష్టంలో నేను పడుతున్నాను, ఏడుస్తున్నాను, అదే మలినాన్ని నేను పూసుకుంటున్నాను, అదే కుళ్ళులో కుళ్ళుతున్నాను అని గుర్తించట్ల మానవుడు మరి అక్కడ వచ్చిన మాట ఇక్కడ ఎందుకు రావట్లే, తన విషయం వచ్చేసరికి మర్చిపోతున్నాడు, ఇంకొకరు విషయం వచ్చేసరికి తను పెద్ద అయిపోతున్నాడు మాట్లాడడానికి, ఇంకొకరు విషయం వచ్చేసరికి తను వాళ్ళంత నీతి మాట్లాడుతూ ఉంటాడు, కానీ తన విషయం వచ్చేసరికి లోపడిపోతున్నాడు. మరి కష్టం ఎక్కడున్నది? కష్టమంతా జీవితంలోనే ఉన్నది. ఎలా ఉంది మనస్సు? జీవితం అనే నాటక రంగంలో నాటకం అని గుర్తించకుండా ఎవరైతే ఉంటారో, అలాగే నాటక పాత్రదారుల్లో కూడా సుబ్బారావు అక్కడ హిరణ్యకశిపుడుగా వేశాడు. వేసినటువంటి సుబ్బారావు తను నేను సుబ్బారావు అని మర్చిపోతాడా ఇప్పుడన్నా, కానీ ఆ నాటకం చూసిన వాళ్ళందరూ ప్రేక్షకులందరూ ఏమంటున్నారు తెలుసా, బా హిరణ్యకశిపుడుగా ఎంత బాగున్నావు అయ్యా నువ్వు, అచ్చంగా హిరణ్యకశిపుడులాగా ఉన్నావు, ఎంత బాగున్నావు అని అందరూ మెచ్చుకుంటుంటే ఏదో అక్కడ చప్పట్లు కొట్టించడానికి తల ఊపుతున్నాడే గాని తను సుబ్బారావు అన్న మాట మాత్రం మర్చిపోలేదు. కానీ ఇప్పుడు మాయలో పడింది ఎవరు, ప్రేక్షకులు మాయలో పడ్డారు. సుబ్బారావును మర్చిపోయి అక్కడ హిరణ్యకశిపుడిని చూశారు ఎవరు, ప్రేక్షకులు. కానీ వేసిన వాడు మాత్రం సుబ్బారావు అని మర్చిపోలేదు. అలాగే మనం కూడా జగత్తునందుని కూడా వ్యవహారం చేత, వ్యక్తిత్వం చేత ప్రపంచంలో సంఘంలో ఉన్నాం కాబట్టి ఎక్కడ ఎట్లా ఉంచాలో అట్లా ఉంచొచ్చు, కానీ తను లోబడకూడదు, తను లోబడకూడదు. తను ఎప్పుడైతే లోబడుతున్నాడో మాయకి స్వాధీనమైపోతున్నాడు. నీ మనసు స్వాధీనమైనటువంటి వారికి చెప్పతపములేలా అన్నారుగా తేగయ్య గారు, మనసు స్వాధీనమైనటువంటి వారికి చెప్పతపములేలా. అందుకని వాస్తవానికి దాన్ని చూడడం నేర్చుకోవాలి ముందు. అసలు మనసు ఏమిటి, మనస్సు మన ఎలా మభ్యపెడుతోంది, మనస్సు మన జీవితాన్ని ఎలా భక్షిస్తోంది అని మన జీవితం మీద మనమే తల్లి మహాత్ములు మన మధ్యకు వచ్చి మనకన్నా దర్జాగా మనకన్నా గొప్పగా ఏం చెప్పారండి ప్లాన్ ఇంటికి అని ఇంటి ప్లాన్ కావాల్సిన వాడు వచ్చి అంటుండేవారు బాబుజీ దగ్గరికి వచ్చి. నాకు అసలు తట్టలేదండి ఇల్లు కట్టుకుందాం అంటున్నారు కానీ బాబుజీ భలే ప్లాన్ ఇచ్చారండి అంటుండేవాడు. అడిగి ఇంజనీరే ఆ ఇల్లు కట్టుకోవాలనుకున్నవాడు ఇంజనీరే అందరికీ ప్లాన్ వేసేవాడే కానీ అసలు స్వామివారి దగ్గరికి వచ్చేసరికి స్వామివారి వేసిన ప్లాన్కి అబ్బా బ్యూటిఫుల్ అండి వండర్ఫుల్ బ్యూటిఫుల్ కూడా కదా వండర్ఫుల్. ఎవరు వ్యవసాయం గురించి వచ్చినటువంటి వాళ్ళు వెళ్ళి నాకు తట్టనే లేదండి అసలు నేను ఒక ధాన్యం వేద్దామని వెళ్ళి స్వామివారిని అడుగుదాం అనుకుని వెళ్తే ఏం చెప్పారండి అక్కడే ఉన్నాయి కానీ గుర్తు కూడా రాలా నాకు. మరి మామూలు వాటికి ఇలా ఉంటే మన జీవిత పరమార్థాన్ని గుర్తించడానికి మహాత్ముల చెంతకు వెళ్ళినప్పుడు మనం అష్టకష్టాలు పడుతున్నా కూడా అష్టకష్టాలని కూడా ఇదంతా కూడా నీ మనసు చేసేదా అని ఇంత తేలిగ్గా అందిస్తుంటే మనం ఏం చేస్తున్నాం కొద్ది నుంచి ఉన్నాం ఎక్కడన్నా ఖాళీ ఉందా వెళ్లి పడుకుంటాననుకున్న వాళ్ళకి ఉన్నది ఖాళీ. ఇల్లు ఎందుకు ఇచ్చారు ఏదో స్నానం చేసి కాస్త రాత్రి అంటే పడుకోవడానికి అంతేగాని గురు పూర్ణిమ రోజన్నా కనీసం గురుదేవుని చుట్టూ ఉండద్దు ఉండదండి. గురువుల కోసం శిష్యులు ఉండరా శిష్యుల కోసం గురువులు ఉండరా ఎదురు చూడడం గురువు గారు వీధిలో ఎప్పుడు తిరుగులే ఉంటారు శిష్యులు మాత్రం ఇంట్లో తొంగుంటారు దర్శనం అవ్వలేదని మాకు అంటారు ఇప్పుడు నెప్పేవారదండి అండి గురువు గారుదా శిష్యుడుగా మరి ప్రతి నుంచి మనం ఎలా తిరుగుతున్నాం అండి అలాగే ఉన్నాం తెల్లారుజామునుంచి ఏమైనా మార్పు ఉందా మార్పు లేదండి అసలు విషయం దగ్గర మార్పు లేదు ప్రభు దగ్గర మార్పు లేదు పాపం ప్రభు మారేవాడు కాదు మార్పు అంతా మనసులో కూడినటువంటి మానవుడి దగ్గరే ఉంది మనసుకున్నటువంటి ఆ మాయని ఎవరైతే దాన్ని స్వాధీనం చేసుకుంటాడో మాయా జపం చేసేది కాదు మాయని గుర్తించి దాన్ని స్వాధీనం చేసుకోవాలి. మాయ స్వాధీనం అవడానికి ఎటువంటిది మనసు స్వాధీనమైతే మాయ దానంతరదే అగ్నిలో ఆహుతి అయిపోతుంది. అందుకని ఆ మనస్సుని ఇక్కడ మనని అట్రాక్ట్ చేసేది ఒక్కటే ఉంది భగవంతుని దివ్య చరణారవిందం. మనకన్నా గొప్పవాడు భగవంతుడు ఒక్కడే ఉన్నటువంటి విషయాలన్నిటికన్నా గొప్పది బ్రహ్మ విషయం బృహద్ విషయం ఒక్కటే. జీవితం కన్నా గొప్పది ఇంకేం కావాలండి ఎవరైనా ఎంతసేపు ఉంటున్నారు పోయే వాళ్ళంతా చెప్పిపోతున్నారు కనుక ఇంకో నిమిషం మనం పోకుండా ఉండడానికి ఏమైనా గ్యారంటీ ఉందా? కానీ అందరూ జీవితానికి వచ్చింది పోవడానికి కాదు కదా జీవిత పరమార్థాన్ని గుర్తించడానికి మరలా మరలా ఈ జన్మకి రాకుండా ప్రభు సేవలో పునీతం అవడానికి. ఎలా ఇచ్చారండి పొద్దు నుంచి కార్యక్రమాలు ఎలా ఇచ్చారండి ఆయన పాపం ఆయనకి ఏం పట్టిందండి అని ప్రోగ్రాంలు ఇస్తాడు ఆయన ఆయన నిద్రపోడు మన నిద్రపోనివ్వడు అండి గురుదేవుడు కదా ఏమంటారు ఊపొద్దు కదండి గురు సోదరులు మిమ్మల్ని నా వెంటేసుకున్నానా అంతా వద్దు అనుకుంటారు పాప మా గురు సోదరులు అలా తొంగి చూసి వెళ్ళిపోదాం అనుకున్నారు ఎక్కడెళ్తారు పులి నోట్లో పడకుండానే ఉండాలి పడిన తర్వాత వదిలిపెడుతుందా ఏమండి కదా వదిలిపెడుతుందా వదిలిపెట్టరు ఎందుకని ఉద్ధరించాలి అనుకున్నటువంటి గురుదేవులు ఆ ఉద్ధరణ అనేటువంటి దానిలో మరి ఇక దృష్టికే దూరం అవ్వాలని పక్కకి వెళ్తే చేసేదే ఉంది ఇల్లిచ్చింది తలుపులు పెట్టుకుని పడుకోవడానికి ఇల్లు ఎంతవరకు అవసరమో అదే ప్రొద్దుట ఇల్లు కట్టుకున్న ఈ ప్రొద్దుట అదే స్వామివారి ప్రసాదాన్ని గృహప్రవేశం చేసిన వాళ్ళకి చెప్పా ఇది ఇక్కడ సాధన చేసుకోవడానికి ఒక నీకు నిలకడికి చూపించారు కానీ ఇప్పుడు దీని సంగతి నువ్వు గుర్తించాలి ఇది అదే కొంప ఇది ముందు వెళ్ళిపోయినా ఇది ఉంటుంది ఏది మనం ఉండే ఇల్లు ఉంటుందేమో అని ఇది వెళ్లే లోపల దీని సత్యాన్ని మనం గుర్తించాలి ఇది సత్యమా అసత్యమా అటువంటి వివేక దృష్టి మనకి నిజమైన వివేక దృష్టి కనుక కలిగితే వైరాగ్యం వేరుగా ఉండదండి అదే వైరాగ్యంగా మారుతుంది. వైరాగ్యం ఎప్పుడైతే విరాగం రాలేదో మానవుడికి అక్కడ వివేక దృష్టి శూన్యమే వివేక దృష్టి శూన్యమే. అలాగే నిజంగా శ్రవణమే కనుక చేసినటువంటి వాడైతే వెంటనే అది మరణానికి వస్తుంది. మరణం ఎక్కడ ఉన్నదో ధ్యాస కూడా అక్కడ నిలిచిపోదు. ప్రభువుకి భిన్నంగా వెళ్తుందండి ప్రభువుకు భిన్నమా ఏదైనా ప్రభువు లేని అణువు ఎక్కడ ఉన్నది కనుక అటువంటి నిజతత్వాన్ని గుర్తింపజేయడానికి నిద్రపోయేవాళ్ళు నుంచోండి హరణవ పార్వతీపతయే భార్యకేసరికి మళ్ళీ అక్కడ ప్రత్యక్షం అయిపోయాడు. ఇప్పుడు విమానం స్పీడో బస్సు స్పీడో తెలియట్లేదు నాకు. ఎక్కడికి వెళ్తే అక్కడ పరిగెత్తుకు వచ్చేస్తున్నాడు, నాకన్నా పెద్దవాడు. బాబు దయా, బాబు బాబు అంతే తప్ప ఇంకోటి తెలియదు. వాళ్ళ సేవ ఎక్కడికి వెళ్తే అక్కడ. కొంతసేపు నుంచోలే బతకం పోతుంది. నువ్వు ఆ తెల్లదోన్లు వేసి కూర్చుంటావు రాత్రి నిద్రపోవు, మరి అదేమో ఇప్పుడు నంచుకుంటాను అంటుంది, నా దగ్గరికి వచ్చినప్పుడే నంచుకుంటాను అంటుంది కదా. అందుకని ఎక్కడికక్కడ మనకి గుర్తింపు చేయడానికి ఈ నిద్ర నుంచి లేవడం చాలా తేలిక. కానీ ఇప్పుడు మనం ఉన్నది యొక్క జాగ్రత్త అనే సుషుప్తిలో ఉన్నాం మనం. ఇప్పుడు జాగ్రత్త అనేటువంటి స్వప్న ప్రపంచంలో మళ్ళీ ఏం చేస్తుంది, తెలియకపోవడం అనేటువంటి ఒక సుషుప్తి. తెలిస్తేనే తప్పిదు చేస్తానండి, తెలియక చేశాను గాని అంటారు. మరి మనం ఉన్నది జాగ్రత్తలోనే, దాన్ని ఏమంటారు, దాన్ని సుషుప్తి. నిజంగా తెలిస్తే సుషుప్తి ఎందుకు, తెలియకపోవడం ఎలా ఉంటుంది, తెలుసుకునేవాడివి. అందుకని గాఢ సుషుప్తిలో కూడా నిన్ను లేపితే నీ పేరు నీకు ఎలాగైతే ఫలానా పేరైతే నేను పలుకుతున్నావో అలాగే జాగ్రత్త అవస్థలో నువ్వు ఎంత వ్యవహారంలో ఉన్నప్పటికీ కూడా నువ్వు అదే గాని ఇది కాదు, తత్వస్తువే గాని ఇది కాదు, ఈ కనిపించేది కాదు, ఈ అసత్యం అనేటువంటి దానిలో సత్యం అనేటువంటిది ఉండబట్టి అసత్యము ప్రకాశిస్తోంది. అసత్యానికి స్వతంత్రం ఎక్కడుందండి, అసత్యానికి స్వతంత్రం ఎక్కడుంది, ఇక్కడి నుంచి పరిగెత్తికెళ్ళి ఏది వస్తే అది పరిగెత్తి పెడితే అప్పటికే అవుతుంది. స్వతంత్రం ఎక్కడుంది, రాత్రులు భయం ఎందుకు వస్తోంది, ఎక్కడో పాము పేల్చిందంటే మనకెందుకు భయం వస్తుంది, అసత్యం అనే దాన్ని ఆశ్రయించున్నావు కాబట్టి. సత్యం ఎప్పుడు కూడా లొంగేటువంటిది కాదు, సత్యం ఎప్పుడు ప్రకాశించేటువంటిది. అందుకనే ఉన్నాడు గీతాచార్యుడు కూడా, ఆ సత్యమైనటువంటిది సర్వవ్యాపకంగా ఉన్నటువంటి ఒకటే ఒక శక్తి, ఆ పవర్ అనేటువంటిది, నయనం చిన్నంతి శస్త్రాణి నయనం దహతి పావక నచైనం క్లేదయంతి ఆపో నశోషేతి మారుత. వాయువు గాని అగ్ని గాని నీరు గాని ఏది కూడా దాన్ని ఏం చేయలేదు. మనందరికి కూడా మనం అట్లాంటిది అనుభవించాలనే కదా ఉంది, గురువులు చెందుకు అందుకునే కదా చేరాం మనం. తెలియకేం చేస్తున్నాం మళ్ళా మనకి ఇగో యశాశ్వతమైన దాంట్లో. కోరికైతే గొప్పగానే ఉంది కానీ ఉండడం మాత్రం దీని కూర్చే రెపరెపలాడుతున్నాడు. పాల కోసమని వెళ్లి బజారుకి బంగాళదుంపలు కొనుక్కొస్తే ఎలా ఉంటుందండి, పాలు పాలే బంగాళదుంపలు బంగాళదుంపలే, మామూలు వస్తువుల్లోనే భేదం ఎంత ఉందని. అలాగే సత్య పరిశోధనకి మనం కూర్చున్నటువంటి, సత్య దర్శనానికి మనం ఆసన్నమై కూర్చున్నటువంటి యోగ్యతను అనుభవించాలి, సంపాదించుకోవాలనుకున్నటువంటి వాళ్ళము, దానికి కావలసినటువంటి ఏర్పాటు ఏక వైరాగ్యాలు లేకపోతే నిత్యము సత్యము అయినటువంటి నిత్య కళ్యాణ పూర్ణుడైనటువంటి గురుదేవుని యొక్క అనుభూతి మనం ఎలా పొందగలుగుతామండి. అంతేకాకుండా ప్రాక్టికల్ పూజ ఇది ఇది అది 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 ప్రాక్టికల్లీ ఇది థీరీ. కానీ థీరీలో ఈ కనిపించే పూజ బాహ్య పూజ కంటే కూడా ఆంతర్య పూజ విశిష్టంగా ఉంటుంది. ఆంతర్య పూజ విశిష్టంగా ఉంటుంది. కొన్ని గంటలు స్వామివారు బోధామృతుల్లో కూర్చోబెట్టిన తర్వాత ఇన్ని గంటలు ధ్యానం చేయాలంటే చేయగలుగుతున్నావా, కూర్చోవాలంటే కూర్చోగలుగుతున్నావా, నీకు ఏది రావట్లేదా, మంచినీళ్లు తప్పిగా వగైరా రావట్లేదా, అల్పాచమానాలు రావా, ఎన్నిసార్లు వేస్తావు అలాంటిది. ఇన్ని గంటలు బోధామృతుల్లో కూర్చోవటం అంటే అనేటువంటి దేనికి చెందింది, దీన్ని సమాధి అంటారు. ఎక్కడైతే ఈ బుద్ధి నిలకడగా నిలబడి తనను తాను గుర్తించిందో ఏమవుతోంది, సమాధి స్థితి పొందుతోంది. మనస్సు ఎప్పుడు కూడా అంతర్ముఖమయ్యి తన స్వేచ్ఛ కోసం వెళ్ళాలి అనుకున్నటువంటి తనకి చేప తన స్వేచ్ఛ ఎప్పుడు పొందుతుందండి, నీళ్ళల్లో పడినప్పుడు పొందుతుంది కదా. ఏమండి పక్షులు ఎక్కడుంటే స్వతంత్రాన్ని పొందుతాయండి, ఏది గుళ్ళో ఉంటేనా, అదే మనం పంజరంలో పెడితే స్వేచ్ఛ, దానికి వదిలిపెడితే స్వేచ్ఛ. మనకి కూడా స్వేచ్ఛ కావాలనుకుంటున్నాం, మనకు కూడా స్వేచ్ఛ, నిజమైన స్వేచ్ఛ ఎక్కడొస్తుంది, ఇల్లు కట్టుకున్నంత మాత్రంలో స్వేచ్ఛ. గాని ఏదో కష్ట. బాబు గారు అక్కడక్కడ పూజలు చేస్తుంటే వెళితే అక్కడ ఎంత బాగుందో, ఏది కార్యక్రమాల మీదుగా వెళితే ఎంత బాగుందో, చీపిడి పట్టుకోక్కర్లేదు, చేట పట్టుకోక్కర్లేదు, బియ్యం కడగక్కర్లేదు, ఏమండి తలుపులు వేశారా తీశారా భయం అక్కర్లేదు, తాళాలు బొట్టులో పెట్టుకోవాలనేటువంటి అవసరం లేదు. ఎందుకోనండి, మరి మనం ఏదో స్వేచ్ఛగా ఒక్కలనే కావాలని ఒక రూమ్ కావాలని అనుకుంటాం. అనుకున్న తర్వాత ఏమైపోతుంది, అక్కడ పడుకున్న వాళ్ళకి గుర్తుకొస్తుంది తలుపు గడేసేనా లేదా, లేవడానికి ఓపిక ఉండదు, కానీ గడవేయకపోతే భయం. గడ చూసుకోవాలంటే నేను లేస్తే గానీ గడవేశానో లేదో తెలియదు అక్కడ. ఇందుకే వేసిన వాడిని సరిగ్గా పట్టిందో లేదో ఆ తలుపు అసలే లూజ్ గా ఉంటుంది, యువతలుగా ఉంటుంది. అందుకని నిజంగా పట్టిందో లేదో అమ్మో అని ఓపిక తెచ్చుకుని వెళ్ళి. అందుకని ఏమన్నారు, సంఘం సరడంగా వచ్చాము అందుకే చెప్పారు. పది మంది కలిసి ఉంటే అక్కడ అనుకోకుండానే సువాసన వెదజల్లుతూ ఉంటాయి. ఎందుకని అక్కడ పరిమళం ఉంది కాబట్టి ఆ పరిమళాన్ని మనందరం పంచుకుంటున్నాం. ఇప్పుడు స్వేచ్ఛ ఎక్కడ ఉన్నాయంటారు, అందుకని అది కూడా ఏకాంతే ద్వైతవర్జితే ఉపనిషత్ వాక్యం. ఏకాంతే ద్వైతవర్జితే అంటే రెండవది లేకుండా ఉండేటువంటి ఏకాంతం అనేటువంటి భావన నీ మనస్సు పొందాలి. నీ మనస్సు ముందుగా నీకేం చేస్తుంది, ద్వైత భావన తెచ్చి పెడుతోంది. నేను వేరు నాది వేరు, నేను వేరు నాది వేరు, ద్వైత భావన ఇక్కడే ఉన్నది. అందుకు దాని నుంచి ముందర అహంకారం మమకారం రహితం చేసుకు నువ్వు ఏకాంతం నండు. అంటే ఉన్నది ఒక్కటే, ఏకం సద్విప్ర బహుధా వదంతి, ఒక్కటే. చాలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నాం. ఇంటికి మనందరూ ఆకలికి వేరండి, మనందరికి ఆకలి ఇస్తుంది కదా, ఇస్తుంది ఆకలి లేదండి మాత్రం చెప్పకండి. ఎందుకంటే ఎప్పుడు ఎప్పుడవుతుందో తెలియదు, లేదన్నారంటే ఎందుకైనా మంచిది. ఆకలి వేస్తుందని చెప్తే ఇప్పుడన్నా ఆపుదా, ఇప్పుడు ఆకలి లేదన్నారు అనుకోండి కదా. అందులో మా గురువు మా గురు సోదరుల పొత్తుడే ఉంది, తర్వాత కనిపించలేదు కానీ మా గురు సోదర పొత్తుడే. 11 వెళదామే అంటే పెద్ద పోజు కొట్టి అవునా, మా 11 పెట్టి సాయంత్రం రాత్రి వరకు ఎంతసేపైనా సత్సంగం చేసుకొస్తుంది, తర్వాత మాత్రం మనిషి కనిపించలేదండి, కనిపించలే. ఆకలి ఇస్తుందా లేదా, ఇస్తుందా, నిజం చెప్పావు నాయుడు, ఇస్తా మీకు ఇట్లేదా, ఇస్తుందిరా డాక్టర్. అసలే పొద్దునంతా నువ్వు సంకీర్తం చేసావు పాప నగర సంకీర్తం, వేస్తుంది గుండు నిన్నేరా గుండు ఊపేవుగా ఇప్పుడు దాకా, నీకు కూడా ఆకలిస్తుందండి, ఆకలి పూర్ణంగా ఉందా, ఆకలిస్తుందా, నేనేమనుకోను చెప్పండి. వెయిట్ లేదండి, ఇంక చెప్పాను కదా జై ఆకలికి తోయి, ఇంకంతే. అందుకని నివేదన కూడా పెట్టలేదు కదా, మన గుండుగిలు తీసుకెళ్లి ఎక్కడ పెట్టుకుందా వాళ్ళు పాపం, కుక్కల్ని కాకుల్ని ఇంకా కాపాడుకుంటూ ఉండాలి కదా. ఇస్తుంది కదా ఈ ఆకలిలో, ఇంతమందికి ఆకలి ఇస్తుంది కదా, ఆకలిలో తేడా ఉందేమన్నా, టిఫిన్ ఆకలని కాఫీ ఆకలని భోజనం ఆకలని. ఇప్పుడు ఈ సందర్భంలో బాగా ఆకలి ఇస్తుంది, బాగా ఆకలి ఇస్తుంటే కాఫీ ఆకల టీ ఆకల మంచినీళ్ళ ఆకల అదేమన్నా తేడా ఉందండి, తేడా లేదు. కానీ విస్తర దగ్గరికి వెళ్ళిన తర్వాత వడ్డించిన తర్వాత చేయి దేని మీదకి వెళ్తుంది, మనకిష్టమైన పదార్థం ఏదో దాని మీదకి వెళ్తుంది అవునా కదా. వేసేది ఆకలికి, పొట్టల్లో ఉన్న ఆకలికి రూపం లేదు, పదార్థం అంటే ఏంటో తెలియటం లేదు, అంతకు ముందు ఊహించలేదు, ఫలానా ఫలానా ఉన్నాయని ఊహించలేదు. కానీ ఇంత ఆకలి కొన్నవాడు వెళ్ళి విస్తర ముందు కూర్చుంటే ఆకలి వేస్తున్నా మన భరించేది ఏంటి, అక్కడ అలవాటు వాసనలు, పూర్వం నుంచి అలవాటు పడినటువంటి వాసనల చేత మనకేది ఇష్టమైతే ఆ ఇష్టం మీదకి చెయ్యి వెళ్తుంది కదా. మళ్ళా మాట్లాడితే కాఫీ ఇష్టమైనటువంటి వాడు ఒక పక్క ఇటు ఇష్టమైన ఆవకాయన్న తింటూనే వేడి కాఫీ కూడా పర్వాలేదు తాగేవాళ్ళు లేరంటారా, ఏమిరా మనలో ఉన్నమాట, ఆవకాయ కంటే కాఫీ బాగుంటుంది కదూ, కరెక్ట్ మాట సత్యం మాట్లాడతాడండి, మంచి సాధకుడు వాడు. అందుకే ఎందుకైనా మంచిది నుంచోబెట్టే, ఎందుకంటే కాళ్ళు కూడా లావుతున్నాయిలే కొంచెం కదా అవునా. అలాగే ఆకలిలో తేడా లేదు, కానీ తినే పదార్థాల్లో మనం అలవాటు పడిన దాని మీద మనమేమవుతోంది, మనం ఏం చేస్తాం అక్కడ ఇష్టమైన పదార్థం మీదకి మనస్సు వెళ్తుంది, మనస్సు వెళ్తుంది. మనస్సు ఏం చేస్తుంది, పాపం దీని మీకు ఏం తెలుసు, ఇదేమైనా పదార్థాన్ని ఫలానా చెప్తా, కళ్ళు మూసుకుంటే ఇదేమైనా ఫలానా అని చెప్పగలదండి? ఏమండి ఈ కన్ను మూసుకుని ఇది అన్నం పట్టుకున్నా పులిహార పట్టుకున్నా చక్రమంగలి పట్టుకున్నా ఒకలాగానే ఉంటుంది, ఏమిటి తేడా? దీనికేం తెలీదు. కానీ కంటితో చూసి నోట్లోంచి నీళ్లు కారి, ఆహా ఆవకాయ వంటి నీళ్లు కారలా, కొత్త ఆవకాయలు అప్పుడే వచ్చేస్తున్నాయి మన మన వాళ్ళు, వాళ్ళు ఏమేస్తున్నారు మా కార్యకర్తలు, మాకు వసర పాప మా సుగుణమ్మ తల్లి ఉంటే ఆమెకి నమస్కారం పెడదాం అనుకున్నాను, ముందరే మర్చిపోయాను అనుకున్నా. ఆవిడంతా అంతర్లీనమై ఉంది, వాళ్ళంతా కూడా ఎప్పుడు లేదు కనుక సుగుణం ఎప్పుడు రాసే ఉంటుంది కదా. ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ అధికం అధికస్య బలంలాగా వచ్చేది పూజకు కూడా కదా, ఏకరో పెట్టి అయ్యో చెప్తుండేది, ఏదో ఉంది ఆ పవన్నానికి కొన్ని స్పెషల్ ఉన్నాయి, అది ఎవరి ఎవరి చిట్టా వాళ్ళదే. భోగికి పాండుగారు కొన్ని ఉంటాయి, ఆయన చిట్టా అయిందే, భోగికి అదే చేస్తారు. సంక్రాంతి రోజు పండుగ వాళ్ళ దగ్గర చిట్టా ఉంటుంది, అదే ఉంటుంది. అలాగే ఈవేళ పౌర్ణమి కూడా ఉంటుంది, అదే ఆల్మోస్ట్ దిగిపోతుంది. ఏంటి ఎక్కడ కూడా చక్కగా మనసుకి ఎక్కువ పనక్కర్లే. అప్పుడు దానికి కుదురుతుందో కుదరదో ఇవన్నీ పెద్ద పెద్ద చంటాలు ఉంటాయి, ఇదే అనుకోండి తప్పకుండా కుదిరి తిరుగుతుంది. గురుదేవుని ఆ పప్పు ఎందులో కలిపినా బానే ఉంటుంది, కూర్చోలే. అందుకని ఏదనుకున్నా ప్రస్తుతం ఇంకా చాలా టైం ఉంది, స్వామివారి నివేదన అవ్వాలి కాబట్టి మీరు గుడగలు మింగుతా ఉంటాయి. కానీ సంతోషంగా ఉన్నావా లేదా, బాధగా ఉందా? ఆవేమంటే ఆపేస్తా చేతులు ఎత్తని చూస్తాను. నేనేమో అనుకోను, శాపమేం పెట్టను, లే భయం అక్కర్లా, నాకు కూడా హాయిగా నీ కూడా తినొచ్చు కదా, ఎందుకంటే ఏమైనా తాగితే మళ్ళీ ఏమొస్తాయని మళ్ళీ ఇంటికి వెళ్ళాల్సి వస్తుందని. అందుకని ఇక్కడ ఏమున్నది మనలో ఒకటి అవ్యక్తంగా, ఇప్పుడు మనకే సంతోషం మిగులుతోంది. ఈ సంతోషం అనేది బజార్లో గాని నిన్నటి రోజు గాని ఇంకొక రోజు గాని దొరికేటువంటిది కాదు, ఎందుకని గురుదేవులు ప్రసాదించినటువంటి గురు పుణ్యం. మనందరం కూడా ఏ దేవుణ్ణి ఆశ్రయించాము, మామూలు బొమ్మల దేవుణ్ణి ఆశ్రయించలా, మనం బొమ్మల దేవుళ్ళని ఆశ్రయించలా, ఏ దేవుణ్ణి ఆశ్రయించాము, మనం నడిచే దేవుణ్ణి ఆశ్రయించాం, అధిష్టానాన్ని ఆశ్రయించాం, నడిచే దేవుణ్ణి ఆశ్రయించాం, నడిపించే దేవుణ్ణి ఆశ్రయించాం. ఆ దేవుడు మనదే అనుకున్నాం, ఆయన ఎవరు మామూలు దేవుడు కాదు, గురు దేవుడు, గొప్ప దేవుడు. అంటే గొప్పదైనటువంటి శక్తిని మనలో ఉన్నటువంటి గొప్ప శక్తిని మనకి గుర్తింపజేసేటువంటి ప్రభువుని ఆశ్రయించాం. మనకు అటువంటి పరమైనటువంటి పరమాత్మనే మనకి అనుభవాన్ని ప్రసాదించేటువంటి సద్గురుదేవులు ఇహంలో చూడడం ఒక ఆయనకేమన్నా కష్టం అండి, ఇహంలో కష్టమా చూడడం? కాకపోతే తగులు పెట్టుకుంటే కష్టం. ఇహాన్ని ప్రసాదించడం కష్టమేం లేదు, ఇహాన్ని ఈజీగా ఇస్తున్నాడు. కానీ ఏం చేస్తున్నాడు, ఇహంలో అనుభవించేటప్పుడు ఇందా చెప్పారే ఇది వాడికి ఎక్కువ ఉంది నాకు తక్కువ ఉంది, లేకపోతే వాడికంటే నాకు ఎక్కువ ఉండాలి, లేకపోతే వాడు పట్టు చీర కట్టుకున్నాడు నేనేమో సుట్టు చీర కట్టుకున్నాను, ఈ తేడా తారతమ్యాలు ఉన్నాయి. వీటి మధ్యలో నలిగిపోతున్నాడు మానవుడు, వీటి మధ్యలో నలిగిపోతున్నాడు. అంటే స్వయంకృత అపరాధం అంటే బాగుంటుంది, స్వయంకృతంగా అపరాధాన్ని తెచ్చి పెట్టుకుంటున్నాం. అందుకని మన సమయాన్ని సద్వినియోగపరచుకోవాలంటే మొదటి మెట్టి ఏమిటి, అసలు మనస్సుని పరిశుద్ధత చేసుకోవాలి, మనస్సుని కొంచెంసేపైనా అనుష్ఠానం వైపుకు మరల్చాలి. కొంతసేపైనా ఈ సమయం నేను తప్పకుండా భగవంతుడి కోసం కేటాయించాను అని ముందు ఒక సమయాన్ని నిర్ణీత కాలంలో నిర్ణయించుకుని మనం ఆ సమయాన్ని మనం భగవంతుడి కోసం సద్వినియోగపరచుకుంటే నెమ్మది నెమ్మదిగా తటి మా సమయం అంతా ఆ సమయానికి తీసుకొస్తాడు భగవంతుడే. అనుష్ఠానం అది ఎలాగా, అందుకనే ప్రార్థనిచ్చారు గురుదేవులు మనకి, అందరికీ కూడా ఇచ్చినటువంటిది ఏది, ప్రార్థన సమయం. ప్రార్థన సమయానికి అమెరికాకి ఇక్కడికి తేడా ఏం లేదు, ఎక్కడ ప్రార్థన సమయం అక్కడే ఉంటుంది, ఎక్కడ ప్రార్థన సమయం అక్కడే ఉంటుంది. అందుకనే అటువంటి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందాలంటే గురుదేవుల మాట అది ఒక్కటి మనం ఆచరిస్తే చాలు, ప్రార్థన సమయంలో చక్కగా మనం ప్రార్థన చేసుకోవటం. ఎక్కడున్నా గృహస్థయి ఉండొచ్చు, ఉద్యోగాల్లో ఉండొచ్చు, ఉద్యోగాల్లో ఉంటే ఎలా చేస్తామండి ప్రార్థన? తెల్లారుజామున ఉద్యోగం ఉంటుందా? ఒకవేళ పార్ట్ టైమ్ లో వస్తుందనుకోండి ఉద్యోగం, ఆ గంట ఇంకొకసారి తీసుకోండి. భోజనం ఈ పూట పది ఇంటికి చేయకపోతే పన్నెండింటికి అనేటువంటిది రెండు గంటల తర్వాత ఎక్కువ తింటున్నావా తక్కువ తింటున్నావా? అంతేగాని పదింటికి తెలియలేదని మానేస్తున్నామా? ఆలోచించండి, మానేస్తున్నావా? ఎవరైనా మానేసేవాడు ఉంటాడా? ఇక టైం పెరిగిన కొద్ది ఎక్కువ తింటాం. అలాగే మనం కూడా అర్థించడం, ప్రార్థన అంటే ఏంటి? భగవంతుని అర్థించడం, మనసారా ప్రార్థించడం, మనం చెప్పుకునేటువంటి ప్రార్థనలో మనస్సు లీనమై ఉండడం, తాదాత్మ్యత చెందడం, అక్కడ మనస్సుకున్నటువంటి వృత్తి రహితమైపోతుంది. ప్రవృత్తిని నివృత్తి మార్గంలో తెచ్చుకోవటమే గురు పూర్ణిమ యొక్క విశిష్టత. మన మనస్సు వృత్తిలో ఉంది, ప్రవృత్తిలో ఉన్నది, మళ్ళా చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి. ప్రవృత్తి నుంచి నివృత్తి మార్గానికి తెచ్చుకోవడమే ధ్యానం యొక్క స్థితి, ప్రార్థన యొక్క స్థితి. అటువంటి సమయంలో తనువుని మనస్సుని తాను మరచి ఉన్నాడా లేదా, ఎవరికి వాళ్ళమే చూసుకోవాలి. అది ఒకరికొకళ్ళు ఇంకొకరు చూసి చెప్పేది కాదు, చూసి కాపీలు కొట్టేది కాదు, ఆ పాటలన్నీ కాపీలు నేను కొట్టినట్టు కాపీలు కాదు. అది మనని మనమే శోధించుకోవాలి. ఎవరికైతే తనను తాను శోధించుకుంటామో సాధన నిలబడుతుంది, సాధన నిలబడుతుంది. అప్పుడు ఎవరు ఏమన్నా కూడా మనకేముంటుంది, అప్పుడు అప్పుడు నిలబడగలుగుతాం. ఎవరేమంటే మాత్రం మనకేంటిరా, వాడిది వాడు తింటాడు, మనది మనం తింటాం, మనం చేయగలిగింది మనం చేస్తాం అంతే. అందుకని మనం చేయగలిగింది ఏంటి? ఇక్కడ గురుదేవులు మనకిచ్చింది సమయం 24 గంటలు ఉంటే పాపం మనం మనని అనుగ్రహించి ఆశ్రమ వాతావరణంలో ఎన్ని గంటలు ఇచ్చారండి మనకి? పొద్దున్న నుంచి 4 గంటల నుంచి చూసుకుంటే 4, 6, 2 గంటలు, 10, 12, 2 గంటలు, మధ్యాహ్నం పురాణం 1 గంట, 2, 2, 4, 1, 5, సాయంత్రం మళ్ళా 2 గంటలు, 7 గంటలు అంటే సప్తభూమిక. ఏది గురువుగారు దర్శనం అవటం లేదండి, తలుపేసిందండి అని ఇలాంటి వంకలు పెట్టక్కర్లా, తలుపులు తీసుంటాయి ఆ సమయంలో, ఆ సమయంలో తలుపులు తీసే ఉంటాయి. మనం కూర్చోవటమే, మనకే ఆసన శుద్ధి కావాలి, మనకే స్థిరపడాలి. స్థిరపడితే అప్పుడు మన మనస్సు ఏకాకృతి చెందడానికి వెనకాడదు. ఇక్కడ మనకు కావలసినటువంటి శాశ్వత సుఖాన్ని, బ్రహ్మానంద సుఖాన్ని మనం అనుభవించాలంటే అది చెప్పుకునేది కాదు, ఇలా అవలంబించినట్లయితే ఇలాంటి ఇలా ప్రార్థనలు ఇవన్నీ ఆచరణ అనుష్ఠానం అనేటువంటి అనుష్ఠాన వేదాంతం కలిగి ఉండాలి. అనుష్ఠానాన్ని చేసుకుంటూ మళ్ళా మహాత్ములు చెప్పినటువంటి విషయాన్ని విచారణలో మార్చుకుంటే సృష్టిలో ఉన్న ప్రతి అణువులో కూడా మనకి సత్యం అనేటువంటిది గుర్తింపబడుతుంది. అది గురువులు మనకి ప్రసాదించారు, అది సత్యమని మనం గుర్తించగలుగుతాం. అటువంటి సత్యం అనేటువంటిది మన జీవితము, ఈ మానవ జీవితం వచ్చినందుకు మనం అటువంటి సత్యాన్ని గుర్తించడానికి వచ్చాం. గాని 3 సార్లు తిని 6 సార్లు వెళ్లడానికి రావా? ఇదో సమర్థుడైన గురువు మనకి ఆశ్రయం ఇచ్చారు. మన అదృష్టం, మనందరికీ ఆశ్రయం ఇచ్చినటువంటి గురునాథుల్ని నమ్ముకుని ఉంటే చాలు, స్వామివారు ముందుకు తీసుకువెళ్తారు. కాబట్టి అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధన సంపత్తిని గురుదేవులు మనకి ప్రసాదించుగాక. సుఖీభవ సుఖీభవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయురారోగ్య ఐశ్వర్యములను, పుత్ర పౌత్ర ధనధాన్యములను, అఖండ సాధన సంపత్తిని, అఖండ భగవన్నామామృత రసాస్వాదనని ప్రసాదించి సర్వదా జగన్మాత రక్షించుగాక. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయురారోగ్య ఐశ్వర్యములను, పుత్ర పౌత్ర ధనధాన్యములను, ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్నాథుడు రక్షించుగాక. సుఖీ భవ సుఖీ భవ. హరి ఓం. ఇంతవరకు ఏ భగవంతుని గురించి అయితే మాట్లాడుకున్నామో, ఎవరే గురుపాదాన్ని ఆశ్రయించామో ఆ గురుదేవుణ్ణి మనసులో ముద్ర చేసుకుని చక్కగా కొంతసేపు ధ్యానం చేసుకుందాం. ఓంకారాన్ని 3 సార్లు ప్రణామం పూరించండి అందరూ. ఓంకారాన్ని 3 సార్లు ప్రణామం పూరించండి అందరూ.
ஓ